ఈ రోజు నుండి బ్రాహ్మణాలలో ఉన్నటువంటి కేనోపనిషత్తుని ప్రారంభం చేసుకున్నాం. ఇంతకుముందు శుక్లయజుర్వేదంలోని ఈశావాస్యోపనిషత్తుని చెప్పుకున్నాం. ఇప్పుడు సామవేదంలోని కేనోపనిషత్తుని ప్రారంభం చేసుకున్నాం. ఇది బ్రాహ్మణాలలో ఉన్నది. అందులోనూ ఇది తలవకార బ్రాహ్మణం అంటారు. సామవేదంలో అధ్యాయం బ్రాహ్మణం, అందులో ఉన్నటువంటిది ఈ కేనోపనిషత్తు. అందుకని దీన్ని తలవకారోపనిషత్తు అని కూడా అంటారు. కానీ ఎక్కువగా పేరు మాత్రం కేనోపనిషత్తు అనేటువంటిది. సాధారణంగా ఈ లోకంలో ఉన్నటువంటి మానవుల్ని మూడు తరగతులుగా విభజించవచ్చు. ఒకరేమో సామాన్యులు, రెండవ వారేమో ఉత్తములు, మూడవ వారేమో మహాత్ములు. ఎవరండి వీళ్ళు? మనం గనక అర్థమైపోద్ది. ఈరోజు హాయిగా గడిచిపోతే నాకు చాలు అనుకునేవాడు ఒకడు. అయ్యో, మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత వృద్ధాప్యంలో కూడా మనం ఎవరు చూసినా చూడకపోయినా ఏదో మనం కూడా జాగ్రత్త పడితే మంచిది అనుకునేవాళ్ళు రెండు. ఇక మూడో వాళ్ళు, ఈ జన్మ కాదు తర్వాత తరాల వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత ఉపయోగపడాలా అనుకునేటువంటి వాళ్ళు. అదేవిధంగా ప్రవర్తిస్తారు. అంటే ఈ జన్మ బాగా గడిచిపోతే నాకు చాలు, ఏ కష్టాలు లేకుండా, దుఃఖాలు బాధలు లేకుండా సంతోషంగా హాయిగా ఆనందంగా గడిచిపోతే బాగుంటుంది. శరీర పోషణ కోసం, అవసరాల కోసం, భోగాల కోసం, తన కోసం, తన వారి కోసం ఏదో ఒక విధంగా సంపాదిస్తూ అలా జీవనాన్ని గడుపుతూ ఈ జన్మ బాగుండాలి అని కోరుకునే వాళ్ళు సామాన్యులు. ఇక రెండవ వాళ్ళు ఉత్తములు. వీళ్ళకంటే ఏదో గొప్పతనం ఉండాలి వాళ్ళల్లో. ఏమిటి అని అంటే, ఈ జన్మలో మనం అనుభవిస్తున్నటువంటి ఈ కష్టాలకి సుఖాలకి కారణం మనం పూర్వంలో చేసుకున్నటువంటి కర్మలే కదా. ఆ పూర్వంలో చేసినటువంటి పాప పుణ్యాల కారణంగానే ఇప్పుడు మన కష్టాలు సుఖాలు వస్తున్నాయి కదా. కాబట్టి మళ్ళీ జన్మల్లో కూడా మనం కష్టాలు అనుభవించకుండా ఉండాలంటే, సుఖాలనే పొందాలి అని అంటే, మనం ఈ జన్మలో సత్కార్యాలు చేయాలి, మంచి పనులు చేయాలి, దైవ కార్యాలు చేయాలి, పూజా పునస్కారాలు చేయాలి, యజ్ఞయాగాదులు చేయాలి, దాన ధర్మాలు చేయాలి. ఇలా గనక మనం చేసినట్లయితే ఈ మంచి పనుల కారణంగా మనకి తర్వాత జన్మలు కూడా సుఖప్రదంగా గడిచిపోతాయి అని అనుకునేటువంటి వాళ్ళు ఈ రెండు ఉత్తములు. ఇక మూడవ వారు మహాత్ములు. అంటే ఎంత బాగా గడిచిపోయినా, తర్వాత జన్మలు ఎంత బాగా గడిచిపోయినా కొన్ని దుఃఖాలు మాత్రం తప్పవు. ఎంత బ్రహ్మాండమైనటువంటి పుణ్యాలు చేసుకున్నా మన సంచిత కర్మల్లో నుంచి పక్వానికి వచ్చినటువంటి పాపాలు కూడా కలిసే మనకి మానవ జన్మ వస్తుంది. ఆ జన్మలో కొన్ని దుఃఖాలు అనుభవించాలా? ఏ దుఃఖాలు అనుభవించినా అనుభవించకపోయినా పుట్టేటప్పుడు దుఃఖం జన్మ దుఃఖం, పోయేటప్పుడు దుఃఖం మరణ దుఃఖం, వృద్ధాప్యం వస్తే దుఃఖం, జబ్బులు చేస్తే దుఃఖం, ఇవన్నీ కాక గొప్ప దుఃఖం ఏమిటంటే గర్భనరకాన్ని అనుభవించాలి. గర్భంలో నరకయాత్రలు పడాలి. అది మాత్రం ఎవరికి కూడా తప్పదు. ఎంతటి పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా అది తప్పదు. శ్రీమంతులుగా జన్మించిన, గొప్ప కుటుంబాల్లో పుట్టిన, సుఖాలతో పాటుగా కొన్ని దుఃఖాలు బాధలు కష్టాలు ఖచ్చితంగా తప్పవు. అందువల్ల అటువంటి పరిస్థితి లేకుండా ఉండాలంటే, అసలు దుఃఖమే లేకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం, మళ్ళీ లేకుండా చేసుకోవాలి. జన్మ గనక ఉన్నదంటే ఎంత మంచి జన్మైనా దుఃఖాలు ఉన్నాయి. కాబట్టి జన్మ లేకుండా కనుక చేసుకుంటే ఇక దుఃఖాలే ఉండవు. అందువల్ల జన్మరాహిత్యానికి మనం ప్రయత్నం చేయాలా అనేటువంటి భావనతోటి ఈ జన్మరాహిత్యమే మోక్షమని, మోక్షమేటువంటి ఆనందమని, అటువంటి ఆనందాన్ని పొందటానికి ఈ జన్మని మనం బాగా ఉపయోగించుకోవాలని, ఈ జన్మలోనే ఆత్మజ్ఞానాన్ని పొందాలని, పొందినటువంటి ఆత్మజ్ఞానాన్ని స్థిరపరచుకోవటానికి మనన నిధిధ్యాసనలు చేసి తెచ్చుకున్నటువంటి ఆత్మజ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని, చివరికి నేను ఆత్మను నా స్వస్వరూపంలో నిలవాలని, అలా నిలిచి నేను మోక్షాన్ని పొంది జన్మరాహిత్యం చేసుకొని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలి అని ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మహాత్ములైనటువంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలా అరుదుగా కనిపిస్తారు, చాలా తక్కువ. ఇక ఒక్కళ్ళు ఉన్నారే, ఆ ఒక్కళ్ళల్లో మళ్ళీ 199 మంది ఉత్తములు ఉంటారు. ఆ మిగిలినటువంటి ఒకళ్ళు ఉన్నారే, అదిగో వాళ్ళే మహాత్ములైనటువంటి వారు. మరి సాధారణంగా ఈ లోకంలో మానవులందరూ కూడా ఎలా ప్రవర్తిస్తుంటారు, ఎందుకు చేస్తుంటారు, మరి ఏమి కోరుకుంటుంటారు, ఏమి కోరుకొని ఏమి సాధించాలనుకుంటారు, అది కనుక మనకి తెలిసినట్లయితే సామాన్యుల స్థాయి నుంచి ఉత్తములుగా, ఉత్తముల స్థాయి నుంచి మహాత్ములుగా, మహాత్ముల స్థాయి నుంచి పరమాత్మగా మనం ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతాం. కాబట్టి మానవుడిగా జన్మించినటువంటి వాడు సామాన్యుడిగా జీవిస్తుంటే ఉత్తముడు కావాలి, ఉత్తముడిగా జీవిస్తున్నట్టయితే వాడు మహాత్ముడు కావాలి. అటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళే మానవులు అవుతారు. నరుడు నారాయణుడిగా, మానవుడు మాధవుడిగా, జీవుడు దేవుడిగా మారాలి అని అంటే అది మానవ జన్మలో మాత్రమే అవకాశం ఉంది. కనుక ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. అయితే ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా అతడు తెలివిగలవాడైనా తెలివి తక్కువ వాడైనా లేనివాడైనా పెద్దవాడైనా చిన్నవాడైనా మరి కష్టాల్లో ఉన్నటువంటి వాడైనా సుఖాల్లో ఉన్నటువంటి వాడైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే నాకు సుఖం కావాలి, సంతోషం కావాలి, ఆనందం కావాలి అని కోరుకుంటూ ఉంటారు. ఒకవేళ దుఃఖం కనుక వస్తే నాకు వద్దు, ఈ దుఃఖం నాకు పోవాలి, సంతోషం ఆనందం కనుక వస్తే ఉండాలి, దుఃఖం కనుక వస్తే పోవాలి అని భావిస్తూ ఉంటారు. భావించడం మాత్రమే కాదు, అందుకోసం అనేకమైనటువంటి కర్మలు చేస్తుంటారు వచ్చిన దుఃఖాలన్నీ తొలగించుకోవటానికి, అలాగే లేనటువంటి సుఖాలు పొందటానికి, సంతోషాన్ని ఆనందాన్ని పొందటానికి ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటారు, ఎన్నెన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు, ఎన్నో ప్రణాళికలు వేస్తుంటారు, ఎంతమందినో ఆశ్రయిస్తూ ఉంటారు, డబ్బు సంపాదిస్తారు, వస్తువులు సేకరిస్తారు, పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, ఇళ్ళు కట్టిస్తారు, తోటలు దొడ్లు భూములు మొదలైనటువంటివి కొనుక్కుంటారు, మరి కోరినటువంటి తిండి తింటుంటారు, హాయిగా నిద్రపోతుంటారు, వ్యవసాయం చేస్తుంటారు, వ్యాపారాలు చేస్తుంటారు, ఉద్యోగాలు చేస్తుంటారు, పరిశ్రమలు స్థాపిస్తారు, వృత్తులు చేస్తుంటారు, రాజకీయాల్లోకి దిగి అధికారాన్ని సంపాదిస్తూ ఉంటారు, బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటారు, ఈ బ్యాంకులు చాలవని చెప్పి మనకి విదేశాల్లో ఉన్నటువంటి బ్యాంకులు కొన్ని దాచిపెట్టుకోవటానికి ఉన్నాయి, స్విస్ బ్యాంకులు లాంటివి, అదిగో అక్కడ దాచుకుందామని అనుకుంటారు. క్షణం తీరిక లేకుండా పనులు చేస్తుంటారు. ఏదైనా కనుక ఒక మాట చెప్పబోతే ఉండవయ్యా నాకెక్కడ కుదిరిద్ది, నాకు ఎన్ని పనులు అని అంటూ ఉంటారు. ఈ ప్రకారంగా ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా నిరంతరము కూడా కష్టపడుతూనే ఉంటారు. ఇంకా ఏదేదో కావాలని, మనకి ఏదో లేదని, ఉన్నదేమో చాలదని రకరకాల కథలు వినిపిస్తూ ఉంటారు. కొందరేమో ఎవరికి వినిపించకపోయినా వాళ్ళల్లో వాళ్ళే కుమిలిపోతూ ఉంటారు, దుఃఖపడతా ఉంటారు, ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎంత సంపద ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంతమంది బిడ్డలున్నా, ఎంత గొప్ప గొప్ప పదవులున్నా, ఎవరైనా సరే ఈ లోకంలో మేము హాయిగా ఆనందంగా ఉన్నాం, మాకు దుఃఖం అంటూ ఏమీ లేదు అని గుండె మీద చేయి వేసుకున్నటువంటి వాడు లోకంలో ఒక్క మనిషి అయినా ఉన్నాడా? ఎన్ని పనులు చేసినా, ఎంత సంపాదించినా, ఏ రకంగా ఉన్నా నేను హాయిగా ఆనందంగా ఉన్నాను, నాకు ఏ రకమైనటువంటి దుఃఖం లేదు అనేటువంటి వాడు ఈ లోకంలో ఒక్కడు కూడా ఉండడు. ప్రతి వాడికి అసంతృప్తి, ఆనందం ఉంది, సుఖం ఉంది, భోగాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, అయ్యి అనుభవిస్తూ ఉంటారు, కానీ దుఃఖాలు వస్తూ ఉంటాయి. కనుక అటు సంతోషము ఇటు దుఃఖము రెండు ఉంటాయి. మరి ఈ సంతోషం అనేటువంటిది ఎప్పుడు మాయమైపోతుందో అనుకోగానే దుఃఖం వచ్చేస్తుంది. సంతోషంగా ఉన్నవాడికి కూడా ఈ సంతోషం పోద్దేమో అని అనుకుంటే చాలు, మళ్ళీ దుఃఖం వచ్చేస్తాం. అయితే ఈ దుఃఖాన్ని కొంతమంది గట్టిగా వ్యక్తం చేస్తారు, కొంతమంది గుట్టుగానే అట్టు పెట్టుకుంటారు. అంటే ఏడ్చేవాడు గట్టిగా ఏడ్చేవాడు గట్టిగా ఏడుస్తాడు, గుట్టుగా ఏడ్చేవాడు గుట్టుగా ఏడుస్తాడు. మొత్తం మీద ఏడవటం మాత్రం అందరికీ ఉన్నటువంటిదే, దీంట్లో ఎవరికి కూడా మినహాయింపు అంటూ లేదు. దీన్ని బట్టి మనకు ఒక విషయం తెలుస్తుంది, ఏమిటి, మనకు కావాల్సింది తాత్కాలికమైనటువంటి ఆనందం కాదు, తాత్కాలికమైనటువంటి సంతోషం కాదు. ఎందుకు మనం హాయిగా సంతోషంగా ఉండటంలా? ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి, భార్యా బిడ్డలు ఉన్నారు, బంధుమిత్రులు ఉన్నారు, అందరూ కావాల్సినటువంటి వాళ్ళంతా ఉన్నారు, అన్ని రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి, అన్ని రకాలైనటువంటి భోగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అయినా సరే ఏడదాల్చి వస్తుంది ఎందుకు? ఇది సామాన్యుడు ఆలోచించడు. ఎందుకు, ఎందుకు నాకు ఈ దుఃఖాలు వస్తున్నాయి అనేటువంటి దాన్ని సామాన్యుడు ఆలోచించడు. అన్నీ ఉన్నా దుఃఖపడుతున్నాను ఏమిటి అని. కానీ మహాత్ములైనటువంటి వాళ్ళు ఆలోచించారు, ఎక్కడ ల్యాబొరేటరీస్లో ఆలోచించారు. ఏమిటి వాళ్ళ ల్యాబొరేటరీ? సముద్ర తీర ప్రాంతాలు, నదీ తీరాలు, కొండ గుహలు, పర్వత సానువులు, ఇలా అక్కడక్కడ అక్కడక్కడ ఏకాంత ప్రదేశాల్లో కూర్చొని తీవ్రమైనటువంటి తపనతోటి వాళ్ళు ఆలోచన చేశారు. అదే తపస్సు. అలా తపస్సు చేస్తే వాళ్ళకి తెలిసింది, వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అట్టి పెట్టుకోరు, వాళ్ళు లోకంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఏదో ఒక రకంగా మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ శిష్యులకి చెప్తే ఆ శిష్యులు వాళ్ళ శిష్యులకి, ఆ శిష్యులు మళ్ళీ గురువులై వాళ్ళ శిష్యులకి, అలా గురు శిష్య పరంపరగా మన దాకా వస్తున్నది. ఏమిటి దీనికి కారణం? ఎందుకని మనం ఇన్ని రకాలైనటువంటి పనులు చేస్తున్నా, ఇంత కష్టపడుతున్నా, ఇంత సంపాదిస్తున్నా, ఇంత సంపదలున్నా, ఇంత ఆస్తులున్నా, ఎందుకని మనం దుఃఖాలు పడుతున్నాం? ఎందుకని మనం ఆనందంగా ఉండటం లేదు? ఈ వస్తువుల ద్వారా, వ్యక్తుల ద్వారా, డబ్బు ద్వారా, సంపదల ద్వారా, పదవుల ద్వారా, కర్మల ద్వారా, విషయాల ద్వారా ఈ వచ్చేటువంటి ఆనందం మనకి ఎందుకు నిలవటల్లా? అంటే ఇది తాత్కాలికమైనటువంటి ఆనందమే కాని శాశ్వతమైనటువంటి ఆనందం కాకుండా ఉంది. ఒకవేళ స్వర్గలోకాలకు పోతేను, స్వర్గలోకానికి పోయినా అక్కడ కూడా దానికి అంత ఉంది. ఎందుకనంటే స్వర్గలోకానికి ఎవరు వెళుతున్నారు? ఇక్కడ నువ్వు పుణ్యకార్యాలు చేస్తే, ఆ పుణ్యకార్యాలు పక్వానికి వస్తే, ఆ పుణ్యకార్యాలు పక్వానికి వచ్చిన దాని యొక్క ఫలితాలు అనుభవించడం కోసమని స్వర్గలోకాలకు వెళ్తారు. అక్కడ స్వర్గ దానికి రేటు ఉంటుంది, ఆ రేటు ప్రకారం అనుభవిస్తారు. పూర్తి అయిపోయిన తర్వాత నీ పుణ్యాలన్నీ ఖర్చు అయిపోయినాయి, క్షీణే పుణ్యే, పుణ్యాన్ని క్షయమైపోయినాయి. మర్త్యలోకం విశంతి, ఈ లోకాన్ని వెతుక్కుంటా రావాలి మళ్ళీ. కనుక స్వర్గలోకం కూడా శాశ్వతమైనటువంటి శాంతి కాదు, తాత్కాలికమైనటువంటి శాంతి. ఇక్కడ తాత్కాలికమే, అక్కడ తాత్కాలికమే. మరి అయితే ఎందుకని ఈ రకంగా జరుగుతూ ఉంది? అసలు మనకి దుఃఖం లేనటువంటి ఆనందం, భయం లేనటువంటి ఆనందం, మన చేతుల్లో నుంచి దాటిపోనటువంటి ఆనందం, ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆనందం అంటే శాశ్వత ఆనందం మనకి ఎందుకు కలగలేదు? దీనికి ఒకటే కారణం, మనమేమో అనిత్యమైనటువంటి వస్తువుల్ని పట్టుకున్నాం, నిత్యమైన ఆనందం కావాలనుకుంటున్నాం. తాత్కాలికమైనటువంటి వస్తువుల్ని పట్టుకొని శాశ్వతమైనటువంటి ఆనందం కావాలనుకుంటున్నాం. వస్తుందా? రాదు. పాపం చేసి సుఖాలు పొందాలంటే వస్తాయా? పుణ్యం చేసి దుఃఖాలు పొందాలన్నా వస్తాయా? రావు. పాపాలు చేస్తే దుఃఖాలే, పుణ్యం చేస్తే సుఖమే. అదేవిధంగా నువ్వు తాత్కాలికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి వస్తువుల్ని పట్టుకొని శాశ్వతమైనటువంటి ఆనందం రావాలంటే ఎట్లా వస్తుంది? ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని కూడా తాత్కాలికమైన వస్తువులే, అన్ని అంతమైపోయేటువంటి వస్తువులే, అన్ని అనిత్యమైనటువంటి వస్తువులే. అనిత్యమైనటువంటి వస్తువులు పట్టుకుంటే అనిత్యమైనటువంటి ఆనందం, తాత్కాలిక ఆనందమే కానీ శాశ్వత ఆనందం రాదు. మరి శాశ్వతమైనటువంటి ఆనందం కావాలంటే శాశ్వతమైనటువంటి వస్తువులు పట్టుకోవాలి. మరి శాశ్వతమైనటువంటి వస్తువు ఏమిటండి? శాశ్వతమైనటువంటి వస్తువు ఏమిటో శంకరాచార్యుల వారు తత్వబోధలో చెప్పారు. నిజమైనటువంటి వస్తువు, నిత్యమైనటువంటి వస్తువు, శాశ్వతమైనటువంటి వస్తువు ఒక్కటే ఉంది. అది తప్ప మిగిలినటువంటివన్నీ అనిత్యమైనటువంటివే. ఏమిటా నిత్య వస్తువు? నిత్య వస్తువు ఏకం బ్రహ్మ, తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం. నిత్యమైనటువంటి వస్తువు ఏకమైనటువంటి బ్రహ్మమే, పరమాత్మే. తద్వ్యతిరిక్తం, దానికంటే వేరుగా ఉన్నటువంటి ఈ లౌకికమైనవన్నీ కూడా అనిత్యమే. ఈ భూమి అనిత్యం, ఆ గ్రహాలు అనిత్యం, ఈ సూర్యుడు అనిత్యం, ఆ చంద్రుడు అనిత్యం, ఈ జగత్ అనిత్యం, అన్ని అనిత్యమే. మరి నిత్యమైంది ఏమిటి? పరమాత్మ ఒక్కటే. కాబట్టి ఈ జగత్తు కానీ, ఇందులో ఉన్నటువంటి విషయాలు కానీ, ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివే. నిత్యమైనటువంటి వస్తువు పరమాత్మ మాత్రమే, అది ఒక్కటే నిత్యమైనటువంటి వస్తువు. అది తప్ప మిగిలినటువంటివన్నీ కూడా అనిత్యమైనటువంటివి. దేనికైతే పుట్టుక ఉందో, దేనికైతే నాశనం ఉందో, అంటే పుట్టుక ఉన్న దానికి నాశనం ఉంటుంది, దేనికైతే పుట్టుక నాశనం ఉన్నాయో అది అనిత్యం. ఈ జగత్తుకి పుట్టుక ఉంది, నాశనం ఉంది. ఈ జగత్తు ఒకప్పుడు పుట్టింది, మరి ప్రళయం వచ్చిన తర్వాత నశించిపోతుంది, అంటే జగత్తే లేకుండా పోతుంది. కాబట్టి ఇది కూడా నిత్యమైనటువంటిది కాదు, అనిత్యమైనటువంటిది. పుట్టుకకు ముందు ఈ జగత్తు లేదు, ప్రళయం తర్వాత జగత్తు లేదు. ఆది అంతాల్లో ఇదే చాలా జాగ్రత్తగా గమనించండి, మొదట్లోనూ చివరిలోనూ, ఆదిలోనూ అంతంలోనూ ఏది లేదో మధ్యలో ఉన్నప్పటికీ అది లేనట్టే. ఇప్పుడు మధ్యలో లేకుండా పోయేది మనం స్వప్నాన్ని చూస్తే మనకు అర్థమవుద్ది. స్వప్నం ముందు లేదు, మేలుకున్న తర్వాత లేదు, కానీ మధ్యలో ఉంది. అయినా సరే అది లేనిదే, అంటే అది ఒట్టిదే. ఈ జగత్తు ముందు లేదు, ప్రళయం తర్వాత లేదు, మధ్యలో ఉంది, అయినా లేనట్టే. ముందు లేక వెనక లేక మధ్యలో కనిపించినా అది లేనట్టే, అది నిజం కాదు, అది అనిత్యం, అశాశ్వతం. అదేవిధంగా ముందు ఉండి వెనక ఉండి మధ్యలో కనిపించకపోయినా అది ఉన్నట్టే. అలాంటిది ఏమున్నది? పరమాత్మ. పరమాత్మ ముందున్నాడు, మనం పుట్టక ముందు ఉన్నాడు, ఈ జగత్తు పుట్టక ముందు పరమాత్మ ఉన్నాడు. ఈ జగత్తు పోయిన తర్వాత పరమాత్మ ఉంటాడు, మనం పోయిన తర్వాత పరమాత్మ ఉంటాడు. మరైతే మధ్యలో ఉండాలిగా, కనిపించగలరా? కాబట్టి ముందు ఉండి చివర ఉండి మధ్యలో కనిపించకపోయినా అది ఉన్నట్టే. అంటే ఏదైతే కనిపిస్తా ఉన్నదో ఆ కనిపించేది అసలైనటువంటి వస్తువు అదే. ఇప్పుడు మనకి చీకటి పడిన తర్వాత తాడు పావులాగా కనిపిస్తా ఉంది. ఈ పావు అనేటువంటిది చీకటికి ముందు ఉందా? లేదు. చీకటి పోయిన తర్వాత ఉందా? లేదు. మరి మధ్యలో పావు నిజమా? అంటే కాదు. అంటే ముందు లేక వెనక లేక మధ్యలో ఉన్నట్టుగా కనిపించినా అది లేనట్టు. సరే తాడు సంగతి చూద్దాం. తాడు ముందన్నదా లేదా? చీకటికి ముందు తాడుంది, చీకటి పోయిన తర్వాత అప్పుడు కూడా తాడుంది, మరి మధ్యలోనా? మధ్యలో తాడు కనిపించలా. మరి ఏం కనిపిస్తుంది? పావు కనిపిస్తుంది. ఆ పావు తాడే. మధ్యలో ఉన్నటువంటి పావు ఏదైతే కనిపిస్తా ఉందో అది మన భ్రమ. ఆ తాడే పావులా కనిపిస్తా ఉంది. అదే ప్రకారంగా పరమాత్మ ముందు ఉన్నాడు, వెనక ఉన్నాడు, మధ్యలో కనిపించకల్లా. మరి ఏం కనిపిస్తుంది? ప్రపంచం కనిపిస్తుంది. అంటే ఈ ప్రపంచం పరమాత్మే. అంటే ఈ ప్రపంచానికి ఆధారము అధిష్టానమైనటువంటిది పరమాత్మే. ఈ ప్రకారంగా సత్యమైనటువంటిది నిత్యమైనటువంటిది ఏమిటి అంటే ముందు వెనక ఖచ్చితంగా ఉండాల, మధ్యలో కనిపించకపోయినా ఉన్నట్టే. ఇప్పుడు మనం సినిమా హాల్లో ప్రవేశించాం, లోపలికి వెళ్ళాం, ఇంకా సినిమా ప్రారంభం కాల, అప్పుడు మీకేం కనపడింది? తెర కనపడదు. ఆ తర్వాత సినిమా అయిపోయింది, మనం తిరిగి వచ్చేస్తా ఉన్నాం, ఇప్పుడు ఏం కనపడుతుంది? ఇప్పుడు తెరే కనపడుతుంది, బొమ్మలాడుతా ఉన్నాం మనం. దాంట్లో కోపాలు ఉన్నాయి, తాపాలు ఉన్నాయి, కొట్టుకొని చావటాలు ఉన్నాయి, వర్షం కొరవటం ఉంది, వరదలు రావటం ఉంది, సునామీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటన్నిట్లో నిమగ్నం అయిపోయాం, అందుకని తెర మనకు కనిపించలే. తెర కనిపించకపోయినప్పటికి కూడా అది అక్కడ ఉన్నది, మనం చూస్తున్నదంతా ఆ తెర మీదనే. కనుక తెర అనేటువంటిది సత్యమవుతుంది, ఆ సినిమా అనేటువంటిది మిథ్య. అంటే ముందు మిథ్య అంటే లేదా, లేదంటానికి వీల్లేదు, ఉన్నదా, ఉన్నదంటానికి వీల్లేదు, అట్లాంటి దాన్ని మిథ్య అన్నారు. నిజంగా లేకపోతే అది అసత్యం, నిజంగా ఉంటే సత్యం. మరి అసత్యము కాదు సత్యము కాదు అని అంటే మిథ్య. ఇప్పుడు ఈ ప్రపంచం కూడా అంతే, ప్రపంచం నిజంగా లేదు. నిజంగా లేదని అంటే మరి కనిపిస్తుంది కదండి, ఆ కనిపిస్తుంది, ఉంది, ఉన్నదా, ఆహా మళ్ళీ పోద్ది. అంటే అది ఉన్నదంటానికి వీల్లేదు, లేదంటానికి వీల్లేదు, అందుకని ప్రపంచాన్ని మిథ్య అన్నారు. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః, ఇది శంకరాచార్య వారి మాట. కాబట్టి ఈ జగత్ అనేటువంటిది మిథ్య, దీని వెనుక ఆధారంగా ఉన్నటువంటిది పరమాత్మ. పాము మిథ్య, దాని వెనుక ఆధారంగా ఉన్నది తాడు. అదేవిధంగా జగత్తు మిథ్య, దీని ఆధారంగా ఉన్నటువంటిది పరమాత్మ. మనం సినిమాలో తాదాత్మ్యం చెందితే ఇక్కడే జాగ్రత్తగా పరమాత్మను దర్శించాలనుకుంటే మనకు ఉపాయం ఏమిటో ఇక్కడ తెలుస్తుంది. మనం సినిమా చూస్తున్నాం, ఆ సినిమాలో బాగా మునిగిపోయాం, ఆ సినిమాలో మునిగిపోయి ఏడుస్తుంటాం, నవ్వుతుంటాం, ఉద్రేకం చెందుతాం, అప్పుడప్పుడు పక్క వాళ్ళ మీద కూడా పడుతుంటాం. ఎందుకంటే వాళ్ళు కొట్టుకుంటా ఉంటే వాడు గెలవాలి, వాడు గెలిచేవాడు ఓడిపోతున్నా, ఓడిపోయేవాడు గెలుస్తున్నా మనకి ఎక్కువ తపన కలుగుద్ది, అందుకని పక్క వాళ్ళ మీద కూడా పడుతుంటాం, మనమే యుద్ధం చేసినట్టుగా. వీటిట్లో ఎప్పుడైతే నిమగ్నం అయిపోయావో నీకు తెర కనపడదు. కనపడుద్దా ఎవరికన్నా? తెరప్పుడు కనపడదు. అదే ప్రకారంగా ఈ ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగిపోయినంతకాలం ఈ ప్రపంచానికి ఆధారంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ కనపడడు. మోక్షాన్ని అందుకోవాలి, మోక్షాన్ని అందుకోవాలా, నేను పరమాత్మను తెలుసుకోవాలా, లేదా పరమాత్మను దర్శించాలా, పరమాత్మ సాక్షాత్కారం పొందాలా అంటే ఎలా సాధ్యమవుద్ది? నువ్వేమో ప్రపంచంలో ఇరుక్కుపోతివి, ఇక్కడ విషయాలే ప్రధానమయ్యా, ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలే కావాలయ్యా, దీనికోసమే ఏడుస్తుంటివి, దీనికోసమే నవ్వుతుంటివి, దీనికోసమే శ్రమ చేస్తుంటివి, దీనిలోనే మునిగిపోతివి, దీనిలోనే తేలాలని కూడా అనుకోకపోతివి, ప్రవాహంలో కొట్టుకొని పోతుంటివి. అలాంటి నీకు పరమాత్మ దర్శనం ఎట్లా ఉంది? సినిమాలో మునిగిపోతే తెర ఎట్ట కనపడదో, ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగిపోతే పరమాత్మ కూడా అలాగనే నీకు కనిపించేటువంటి అవకాశం లేదు. అంటే పరమాత్మ నువ్వు తెలుసుకునేటువంటి అవకాశం నీకు లేదు. కాబట్టి ఈ అనిత్యమైనటువంటి జగత్తుని, ఈ మిథ్య అయినటువంటి జగత్తుని తోసేసి దీన్ని కాస్త నిరసించి ఈ వ్యవహారంలో నువ్వు మనసుని చొప్పించకుండా అలా గనక ఉన్నట్టయితే అప్పుడు నీకు ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం లభిస్తుంది. దీన్ని కాదు అంటేనే పరమాత్మ యొక్క సాక్షాత్కారం లేకపోతే లేదు. ఇప్పుడు సినిమా హాల్ అయితే కుదరదు కాబట్టి మన ఇంట్లో టీవీ ఉంది, టీవీ కూడా తెరంది కదా, దాని మీద కూడా బొమ్మలాడుతుంటాయి కదా, బొమ్మలాడుతున్నాయి కానీ తెర కనపడతలేదు ఆడేటప్పుడు, ఎందుకని అది మిచ్చి కాబట్టి. కనుక తెర నిజం, పైన ఆడేటువంటి బొమ్మలు అంతం ఆది అంతం రెండు ఉన్నాయి, దానికేమో ముందు తెరుంది వెనక తెరుంది మధ్యలో కూడా ఉంది. ఆ తెర మీద ఆడేటువంటి బొమ్మలన్నీ కూడా నిజంగా ఏకం ఒక్కటే. తెర మీద ఆడేటువంటి బొమ్మలన్నీ తేడా లేవులే ఒక్కటే. ఎందుకో తెలుసిన, అక్కడ బాగా అగ్ని ప్రమాదం జరుగుతుంది టీవీలో, బాగా భగభగ భగభగ మండుతా ఉంది అగ్ని. అక్కడ మీరు ఏలు పెట్టండి, ఏం తగులుద్ది ఏలుకి, వేడేమైనా తగులుతుందా? తగలదు, తెర తగులుద్ది. లేదు ఒక గొప్ప ప్రవాహంతో నది పారుతా ఉంది, వరద సునామీ నీళ్ళు, మరి అక్కడ కూడా వేలు పెట్టండి, అప్పుడు తడేమైనా తగులుద్దా? ఆహా, అప్పుడు కూడా ఏముండదు, ఆ తెర మాత్రమే తగులుద్ది. మంచివాడు ఎవడైతే ఉన్నాడో వాడి మీద ఏలు పెట్టండి, అప్పుడు తెరే. చెడ్డవాడు ఎవడైతే ఉన్నాడో వాడి మీద ఏలు పెట్టండి, అప్పుడు తెరే. అంటే ఏమిటనమాట, నిజంగా ఉన్నది అంతా ఒక్కటే, మనకి వేరువేరుగా కనిపిస్తూ ఉంది. అదే ప్రకారంగా ఈ జగత్తంతా కూడా పరమాత్మ, కానీ మనం పరమాత్మ తెలుసుకోలేక, అక్కడ తెరం తెలుసుకోలేక అన్ని వేరువేరుగా చూసినట్టుగా, ఇక్కడ కూడా పరమాత్మను తెలుసుకోలేక అన్ని వేరువేరుగా చూస్తూ ఉంటాం. తెరను చూడాలి అని అంటే వేరు వేరు అనేటువంటి భేద దృష్టి పోవాల. పరమాత్మను దర్శించాలంటే ఇక్కడ భేద దృష్టి పోవాల. అతడు గొప్ప, ఇతడు తక్కువ, అతడు మంచి, ఇతడు చెడు, అతడు పొడుగు, ఇతడు ఏకత్వ దర్శనం కావాలి. అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించాల. ఈ అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించడమే గొప్ప విషయం. అందుకనే అందరినీ కూడా ఆత్మగా భావించమని ఆత్మదృష్టితో ఉండాలని చెప్పారు. దేహదృష్టి మనోదృష్టి ఉంటే భేదాలే, ఆత్మదృష్టి ఉంటే ఒక్కటే ఉంటుంది. కనుక అటువంటి ఆత్మదృష్టితోటి మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. ఆత్మ ఆనంద స్వరూపం, ఆత్మ జ్ఞాన స్వరూపం, అది సత్స్వరూపం, అదే నీ స్వరూపం, నువ్వే ఆత్మ. ఈ ఒక్క విషయాన్నే మర్చిపోతుంటావు. ఎంత గుర్తు చేసినా, ఎంతగా నమ్మినా మళ్ళీ మళ్ళీ మర్చిపోయేది ఏమిటంటే నేను ఆత్మను అనేటువంటి విషయం మర్చిపోతాను. మనకు గుర్తుండాల్సింది అదే, మన యథార్థ స్వరూపం, మన నిజ స్వరూపం ఆత్మ. కానీ నేను దేహాన్ని అనేటువంటి భ్రమలో మనం ఉంటున్నాం. ఆ భ్రమలో ఉన్నంతకాలం మనకి దుఃఖాలు తప్పవు. నేను దేహాన్ని అనేటువంటి భ్రమలో ఉన్నంతకాలం దుఃఖాలు తప్పవు. ఈ ప్రపంచం సత్యం అనుకున్నంతకాలం దుఃఖాలు తప్పవు. అదేమిటండి, అవును సత్యం అనుకుంటున్నావు కాబట్టి ఇందులో పరుగులు తెస్తున్నావు, అందుకే ఆనందిస్తున్నావు, అందకపోతే దుఃఖిస్తున్నావు. కాబట్టి నేను దేహాన్ని, ఈ ప్రపంచం సత్యం, ఇందులో ఉన్నటువంటి వస్తువులు మనకు సుఖాన్ని ఇస్తాయి అనేటువంటి భ్రమలో ఉన్నంత కాలం, అజ్ఞానంలో ఉన్నంత కాలము మనకి దుఃఖాలు తప్పవు. నేను ఆత్మను అనేటువంటి అనుభూతి పొందితే ఉన్నదంతా ఆత్మే, పరమాత్మే, పరమాత్మ కంటే రెండవదేది లేదు, అంటే పరమాత్మ కంటే వేరుగా ఈ ప్రపంచం నిజంగా లేదు కానీ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది అంటే మన అజ్ఞానం కారణంగా. కాబట్టి నేను ఆత్మను అని ఆత్మానుభూతిని కనుక పొందితే మనకు కలిగేటువంటిది శాశ్వతమైనటువంటి ఆనందం, బ్రహ్మానందం, మోక్షానందం, ఈ దుఃఖరహితమైనటువంటి ఆనందం, అఖండమైనటువంటి ఆనందం, కాసేపు ఉండి కాసేపు పోయేది కాదు, అనంతమైనటువంటి ఆనందం ఎప్పుడు ఉండేది. మళ్ళీ జన్మ వస్తేగా మళ్ళీ దుఃఖం అనేది జన్మే లేదు, లేదు కాబట్టి ఎప్పుడు ఉండేటువంటి ఆనందం. అటువంటి ఆత్మానందాన్ని, అటువంటి బ్రహ్మానందాన్ని మనం పొందాల. మానవ జన్మ వచ్చింది దానికోసమే, మానవ జన్మ వచ్చింది అటువంటి ఆనందాన్ని పొందడం కోసమే మానవ జన్మ వచ్చింది. మనకి తెలిసినా తెలియకపోయినా, గుర్తున్నా గుర్తు లేకపోయినా, ఏమైనా సరే మనకి గుర్తు లేనటువంటి విషయం గుర్తు చేయటం కోసమే ఈ శాస్త్రాలన్నీ ఉన్నాయి. అందుకే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం ఎలాగైనా సరే ఇందులో నుంచి బయటపడటంతో నేను పరమాత్మని అందుకోవటానికి కృషి చేయాలా, ఒక మహాత్ముడైనటువంటి గురువుని ఆశ్రయించాలా, శాస్త్రాన్ని తెలుసుకోవాలా, పరమాత్మని నమ్ముకోవాలా, పరమాత్మ ఎందే నా మనస్సు నిలుపుకోవాలా, ఆ పరమాత్మతో ఐక్యత చెందాలా, ఐక్యత చెంది నేను పరమాత్మగా ఉండాలా, మోక్షాన్ని పొందాలా అని మనం ఆ గర్భంలో ఉన్నప్పుడు అనుకొని బయటకు వచ్చిన తర్వాత మర్చిపోయాం. మాయ, ఆ మాయ అనేటువంటిది కమ్మేయటంతో మనం కాస్త మర్చిపోతాం. అందువల్ల ఈ ఆత్మానుభూతిని పొందడానికి నువ్వు ప్రయత్నం చేయాలని చెప్పేదే ఉపనిషత్తుడు. మరి ఆత్మానుభూతిని పొందటానికి, మోక్షాన్ని పొందటానికి, జన్మ రాహిత్యాన్ని పొందటానికి ఎటువంటి జ్ఞానం మనకు అవసరమో, ఆ అద్భుతమైనటువంటి జ్ఞానం, ఆ అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం ఎక్కడుందండి? ఉపనిషత్తుల్లో భద్రపరచబడి ఉంది. అంటే మోక్షాన్ని పొందటానికి ఏ రకమైనటువంటి జ్ఞానం కావాలో ఆ జ్ఞానం అంతా కూడా ఉపనిషత్తుల్లో భద్రపరచబడి ఉంది, ఆ ఉపనిషత్తుల్లో నిక్షిప్తం చేయబడి ఉంది, ఆ ఉపనిషత్తుల్లో గూఢంగా దాగి ఉంది. ఆ గూఢంగా ఉన్నటువంటి దాన్ని మనం బయటికి తెచ్చుకోవాలి, ముందు తెలుసుకోవాలా, దాంట్లో ఉన్నటువంటి రహస్యాలు మనం తెలుసుకోవాలా. ఈ ఉపనిషత్తులు వేదాలకి అంతములో ఉన్నాయి, అందుకని వీటిని వేదాంతం అని అంటారు. వేదాంతం అంటే ఏమిటండి? వేదాలకు అంతములో ఉన్నదనే మాట అందులోనే ఉంది, వేదాంతం అనే మాట. కానీ ఉపనిషత్తుల్లో భద్రపరచబడినటువంటి ముక్తిని మోక్షాన్ని అందుకోవటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి జ్ఞాన భాండాగారాలే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అంటే ఏమిటి అంటే మన మోక్షాన్ని అందుకోవటానికి ఏ రకమైనటువంటి జ్ఞానం మనకు కావాలో, ఏ ఆత్మజ్ఞానం మనకు కావాలో, ఆ జ్ఞానాన్ని మనకు అందించేటువంటి భాండాగారాలే ఉపనిషత్తులు. కాబట్టి ఆ ఉపనిషత్తుల్ని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. నిజంగా ఉపనిషత్తులు ఏం చేస్తాయండి? అదేం చెయ్యవు, కానీ వాటిని మనం కనుక తెలుసుకొని జీవితంలో ఆచరణ చేస్తే మనల్ని మన స్వరూపంలో నిలబెడతాయి. మన స్వరూపంలో మనల్ని నిలబెట్టేటువంటివే ఈ ఉపనిషత్తులు. మరైతే మన స్వరూపం ఏమిటి? మరి ఉపనిషత్తులు ఎట్లా ఉపయోగపడతాయి? ఉపనిషత్తుల్లో ఏ రకమైనటువంటి జ్ఞానం నిక్షిప్తం చేయబడింది? అసలు ఉపనిషత్తు అంటే ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నట్లయితే మన ఉపనిషత్తులోకి ప్రవేశించగానే మనకి గజిగిజి లేకుండా ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఇప్పుడు మన ఉపనిషత్తులు అనేటువంటివి జ్ఞాన భాండాగారాలు, మోక్షాన్ని అందుకోవాలనుకున్నటువంటి వాడికి కావలసినటువంటి సమస్తమైనటువంటి వేద విజ్ఞానాన్ని అందించేటువంటివే ఉపనిషత్తులు అని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అలాగే ఆ పరమాత్మతో ఐక్యత అయితేనే, శాశ్వత వస్తువుతో ఐక్యత అయితేనే మనకి శాశ్వత ఆనందం. తాత్కాలికమైనటువంటి అనిత్యమైనటువంటి వస్తువులతో ఐక్యత చెందితే అది అనిత్యమైనటువంటి ఆనందం మాత్రమే అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అయితే ఇంతవరకు కేనోపనిషత్తుల గురించి మనం ఒక్క మాట కూడా చెప్పుకోలే. అందువల్ల ఈ ఉపనిషత్తులు ఏమిటో, ఆ ఉపనిషత్తులలో కేనోపనిషత్తు ఏమిటో, ఆ కేనోపనిషత్తు యొక్క ప్రాధాన్యత ఏమిటో, వీటి గురించి మనం రేపు చెప్తున్నాం.